ശ്രീസച്ചിദാനന്ദ സദ്ഗുരു സായിനാഥ മഹാരാജ് കീ ജയ്. സദ്ഗുരു ശ്രീ സായിനാഥുനി ശരത് ബാബുജി കീ ജയ്. പ്രേമസുധാസ്രവന്തി ശ്രീ ഏകനാഥ ഭാഗവതം, ഭാവാർത്ഥ രാമായണം, ശ്രീ ഗുരുചരിത്ര ഇലാണ്ടിവിങ്കാ എന്നോ മഹത്തര ഗ്രന്ഥാലു സായിതണ്ഡ്രി നാ ചേത ചെയ്യിച്ചിന മനസ്സിലോ ഏതോ ഗുണുപു, അരേ നാ തണ്ഡ്രി സച്ചരിത്ര അനുവദിച്ചേ അവകാശം രാലേദേ അനി. തമാഷാഗా ശ്രീ സായി സച്ചരിത്ര തെലുഗു അനുവാദാന്ని చదివి సరిచేసే భాగ్యం కలిగింది. అయినా ఏదో అసంతృప్తి. ఇలా కాదు, గురు ప్రేమలో తడిసి తల్లీనమై తన ప్రేమరసాన్ని పిండి ఆ సారాన్ని సచ్చరిత్రగా మనకందించి తాను తరించి కోట్లాది మందిని తరింపచేస్తున్న హేమాడ్పంత్ సచ్చరిత్రని నేనే చేయాలి అని సోదరులు శ్రీ మోహన్ యాదవ్ క్రిందటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు నింబాళ్కర్ వ్యాఖ్యానించిన శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీ గ్రంథాన్ని నాకిచ్చి చాలా అద్భుతమైన పుస్తకం, మీరిది చేయకూడదు అన్నారు. ఎదలో కోటి వీణలు మ్రోగినట్లయింది. తిరిగి వస్తూ రైల్లోనే అది చదివి మా వారికి చెప్తూ నా అదృష్టానికి ఉప్పొంగిపోతూ ఉప్పెనలా ఎగసిపడే ఆనందానికి పగ్గాలు వేయలేక సతమతమవుతూ కనుల కొలనుల నుంచి రాలే ఆనంద బాష్పాలనే కృతజ్ఞతాసుమాలుగా సాయికి సమర్పించుకున్నాను. సాయి మమతాసుమాల గుబాళింపులు నాకు సుపరిచితాలే కనుక ఆశ్చర్యం కలగలేదు. ఆయన అనుగ్రహానికి అర్హత అవసరం లేదని తెలుసు కనుక తమ అనురాగంతో జీవనాన్ని రాగరంజితం చేసే సాయికి సజల నయనాలతో మనసారా నమస్కరించుకున్నాను. రచనా సమయం ఎంత ఆనందంగా గడిచేదో. బాబాతో బాబాలో ఉండిపోయేదాన్ని. ఏదో తెలియని పారవశ్యంతో ఒళ్ళు మనసు తడిసి ముద్దైపోయేవి. దాన్నించి బయటికి రావటం కష్టమయ్యేది. ఇష్టం కూడా ఉండేది కాదు. కన్నీటి దొంతరలు అంతరంగానికి పట్టిన మకిలిని ప్రక్షాళనం చేస్తుండేవి. నాలో నేనుండేదాన్ని కాను. గర్వంగా ఉండేది, హాయిగా ఉండేది, తేలిగ్గా ఉండేది. ఇదైపోతే నేనెలా అనిపించేది. ఊహాతీతమైన వారిని ఊహల ఉయ్యాల్లో బంధించటానికి ఇది ఎంతో ఊతమిచ్చింది, ఊపునిచ్చింది. నైరాశ్య నిశీధి వీధుల్లో సంచరించే మనసుకి ఊరటనిచ్చింది. ఆ అనుభూతి ఎంత చెప్పినా సరిపోదేమో అనిపిస్తుంది. ఈ గ్రంథ రచన వేగం పెంచటంలో సాయం చేసిన శ్రీమతి నళిని గారు, ప్రూఫ్ దిద్దటంలో సాయం చేసిన శ్రీమతి విజయలక్ష్మి, ఎల్కే రామారావు గార్లకి కృతజ్ఞతలు. నాకు రచనాకాలంలో స్ఫూర్తిని, ఆశీస్సులని అనుక్షణం ప్రసాదించిన శ్రీరామ్ సార్కి శతకోటి వందనాలు. నాలో ఉత్సాహానికి తన ప్రోత్సాహంతో ఉత్తేజాన్నిచ్చిన మా శ్రీవారు ఎంవై శర్మ, అజ్ఞాతంగా ఆశీస్సులిచ్చే మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ వజహ హనుమంతరావు గారు, ఆప్యాయంగా ఆనందించే అమ్మ శ్రీమతి రాజేశ్వరి, వీళ్ళందరికీ నమస్కారాలు. మీ విమలా శర్మ. ఒకటో అధ్యాయం. హేమాడ్పంత్ ఈ చరిత్రని సచ్చరిత, సత్ ప్లస్ చరిత అని అన్నారు. సత్ అనే శబ్దానికి అందమైనదని లేదా సత్యమని అర్థం. గీత 17వ అధ్యాయం 26వ శ్లోకం. సాయిబాబా యొక్క ఈ చరిత్ర అందమైనది అంటే బాగుండటం లేదా ప్రశస్త కర్మతో యుక్తమై ఉండటం. అయితే అది కాల్పనికమో లేదా తార్కికమో కాకుండా జరిగింది జరిగినట్లు యథాతథంగా వర్ణించబడిన చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రస్తావనలో కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ అంటారు, శ్రీ సాయి సచ్చరితలో వర్ణించబడ్డ లీలల్లో చాలా భాగం అన్నాసాహెబ్ స్వయంగా తన కళ్ళారా చూసినవే. మిగిలినవి భక్తులకు శ్రీ సాయిబాబా ప్రత్యక్షంగానో స్వప్నానుభవాలుగానో ఇవ్వగా, వాటిని వాళ్ళు తమ అవగాహన మేరకు యథాతథంగా అన్నాసాహెబ్కు లిఖితపూర్వకంగా తెలియపరిచినవి. అయితే నోటితో నివేదించిన లీలలను, అనుభవాలను అన్నాసాహెబ్ కేవలం తనకు దైవకృపతో ప్రసాదింపబడిన రసభరితమైన వాణితో, కథాస్వరూపాన్ని పద్యమయంగాను మనోరంజకంగాను అందంగాను చిత్రించి వాటిని మనసుకి హత్తుకునేలా వర్ణించారు. కనుక ఈ కథలు, అనుభవాలు ఎంతో విశ్వసనీయమైనవి. సత్ శబ్దాన్ని సూచించటంలో హేమాడ్ పంత్ అభిప్రాయం అదే అయి ఉండాలి. మంగళాచరణము. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ప్రారంభించిన పని నిర్విఘ్నంగా పూర్తవ్వాలని విద్వజ్జనులు మొదట మంగళాచరణతో తమ ఇష్టదేవతల అనుగ్రహాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. మంగళాచరణ అంటే అందరికీ నమస్కరించటం. అలా చేయటంలోని ఉద్దేశం సమస్త విఘ్నాలు నివారించబడి వాంఛించిన ధ్యేయం సిద్ధింపచేసుకోవటమే. వక్రతుండు, దీనులను పరిపాలించేవాడు, 14 విద్యలకు, 4 వేదాలు, 6 వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, మీమాంస, తర్కం లేదా న్యాయం, పురాణాలు, అధిపతి, మంగళప్రదమైన రూపం కలవాడు, ఏనుగు తల ఉన్నవాడు అయిన గణపతికి ప్రథమ వందనం చేస్తున్నాను. కడుపులో 14 భువనాలు, 7 స్వర్గాలు అంటే భూర్లోకం, భువర్లోకం, స్వర్లోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్య లేదా బ్రహ్మలోకం, 7 పాతాళాలు అంటే అతల, వితల, సతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లేదా నాగలోకం ఉంటాయి కనుక నిన్ను లంబోదరుడు, పెద్ద కడుపు ఉన్నవాడు అంటారు. భక్తుల విఘ్నాలను నశింపచేయటానికి తీక్షణమైన పరశువును నీవు చేతధరించావు. విఘ్నాలను, విఘాతాలను నివారింపజేసే ఓ గణనాథ గజానన, నా మాటలను అనుగ్రహపూర్ణంగా చేయి. నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నీవు భక్తులకు సాయకారివి. విఘ్నాలు నీ కాలి అందెల వద్ద దొర్లుతుంటాయి. నీవు అలా అలవోకగా కన్నెత్తి చూస్తే చాలు, దారిద్ర్యం దరిదాపుల్లో లేకుండా పలాయనమవుతుంది. నీవు సంసార సాగరానికి నౌకవి, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీ బుద్ధి ఐశ్వర్యం సిద్ధులతో కలిసి నా వైపు నీ ప్రసన్న దృక్కులను సారించు. ఓ మూషికవాహన, విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసే గిరిజాసుత మంగళవదన, నేను నీకు అభివందనం చేస్తాను. నిర్విఘ్నంగా కార్యం పూర్తవటానికి, శుభం కలగటానికి ఇష్టదేవతలకు నమస్కరించే ఈ శిష్టాచారమనే పద్ధతిని నేను అవలంబిస్తున్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి, ఈ సాయియే చేత పరశువును ధరించి విఘ్నాలను నశింపచేసి తామే స్వయంగా సవిస్తరంగా నిరూపణ చేస్తారు. ఈయనే బాలచంద్రుడు, ఫాలభాగం మీద చంద్రుణ్ణి శోభింపచేసేవాడు, గజాననుడు, గజముఖం కలవాడు. ఈయనే ఏకదంతం కలవాడు, గజకర్ణాలు కలవాడు. ఈయనే వికటమైన ప్రచండము లేదా పెద్దది, భగ్నమైన దంతం, విరిగిన దంతం కలవాడు కూడా. ఈయనే విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసేవాడు. సర్వమంగళ మాంగళ్య లంబోదర సాయినాథునితో ఐక్యరూపం కల కృపామూర్తి గణనాథ, నన్ను ఆనందడోలికల్లో తేల్చే ఆత్మసుఖం దగ్గరకు చేర్చు. చాతుర్యమే తన స్వభావంగా కల బ్రహ్మపుత్రిక సరస్వతికి నమస్కారం. ఈమె నా నాలుకను హంసగా మలచుకుని దానిపై అధిష్ఠించాలి. చేతిలో బ్రహ్మవీణను పట్టుకుని నుదుట సన్నని కుంకుమరేఖ తళుకులీనుతుండగా ధవళ వస్త్రాన్ని ధరించే ఓ హంసవాహిని, నాపై నీ కృపామృత రసధారలను కురిపించు. ఆ వాగ్దేవత జగన్మాత ప్రసన్నం కాకపోతే ఈ కావ్యకథ వాంగ్మయం నాకు సాధ్యమవుతుందా? ఈ గాథను లిఖించటం నా వల్ల అయ్యే పనేనా? ఓ జగజ్జనని, వేదమాత, విద్యాసంపత్తి అనే గుణరూప నది నా ద్వారా శ్రీ సాయి సమర్థ చరిత్ర అనే సుధాధారలను సర్వుల చేత త్రాగించు. శ్రీ సాయి ప్రభువు స్వయంగా భగవతి సరస్వతిగా అయి ఓంకార వీణను చేత ధరించి భక్తులను ఉద్ధరించటం కోసం స్వీయ చరిత్రను స్వయంగా గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయకారకులు మూర్తీభవించిన సత్వరజస్తమోగుణాలే అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారం. స్వయం ప్రకాశకులైన ఓ సాయినాథ, మా పాలిటి గణపతి మీరే. మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మీరే మా సద్గురువులు, మీరే సంసార రూప నదికి నౌక. అందులో ఉన్న భక్తులమైన మాకు ఆవలి తీరాన్ని చూపాలి. ఎందుకంటే గత జన్మలకు సంబంధించి ఏవో సత్కర్మ సాధన చేసి ఉండకపోతే మాకీ చరణకమలాలు ఎలా లభించేవి? అక్కడ మాకు స్థానం ఎలా లభించేది? మా కులదైవం ఆదినాథులు నారాయణుడు క్షీరసాగరంలో నివాసమేర్పరుచుకుని సర్వుల దుఃఖాలను దూరం చేసే ఆయనకు నమస్కారం. పరశురాముడు సముద్రాన్ని నెట్టివేసినందువల్ల ధరిత్రిపై వినూత్న భాగం నిర్మితమైంది. దానికి కొంకణమనే పేరు ప్రాప్తించింది. అక్కడ నారాయణుడు ప్రకటమైనారు. జీవుల అంతఃకరణలో అధిష్ఠించి వారిని శాసిస్తూ కృపాదృష్టితో వారిని సంరక్షించే ఆ నారాయణుని ప్రేరణకధీనంలో ఉన్నాను నేను. అదేవిధంగా యజ్ఞం పూర్తవటం కోసం భార్గవుడు గౌడదేశంలోని మహామునిని తీసుకొచ్చాడు. ఆ మూల పురుషుడికి నేను అత్యంత ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్వగోత్రానికి యజమాని, ఋగ్వేద శాఖల శాఖకు, సమస్త ఆదిగౌడ జాతి బ్రాహ్మణులకు పూర్వజ ఋషి సత్తముడు భరద్వాజునికి నమస్కారం. తరువాత సాక్షాత్తు ధరాతలం మీది దేవతలు, పరబ్రహ్మ అవతారులు అయిన బ్రాహ్మణులకు నమస్కారం. అటుపై యోగీశ్వరులైన యాజ్ఞవల్క్య, భృగు, పరాశర, నారదాదులకు నమస్కారం. పరాశరుని పుత్రుడు వేదవ్యాసుడు, బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందన, సనత్సుజాత, సనత్కుమారులు, సుకుడు, సూత్రాలను రచించిన శౌనక, విశ్వామిత్ర, వశిష్ఠ, వాల్మీక, వాసుదేవ, జైమిని, వైశంపాయనులు, నవయోగీంద్రాది మునులు, కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిల, చమస్, కరభాజనులు. భాగవతం 11వ స్కంధం 2వ అధ్యాయం. చరణాలకు సాష్టాంగ దండ ప్రణామాలు. ఇప్పుడు నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, సోపాను, ఏకనాథుడు, స్వామీ జనార్దనుడు, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలైన మహానుభావులకు నమస్కారం. అందరినీ ప్రస్తావించటానికి ఈ గ్రంథంలో అవకాశం లేదు కనుక వారందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. వారి ఆశీస్సులు నాకు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సంసారం నిరర్ధకమని తెలుసుకొని బదరీనాథ్, కేదార్నాథ్లో స్థిరపడిన మా తాతగారు పుణ్యశీలి సదాశివుడికి నమస్కారం. ఆ తర్వాత మెళ్ళో రుద్రాక్షమాల వేసుకొని నిరంతరం శివోపాసన చేస్తూ శివుణ్ణి ఆరాధ్య దైవంగా చేసుకున్న మా తండ్రికి వందనం చేస్తున్నాను. తరువాత నాకు జన్మనిచ్చి అహోరాత్రులు కంటికి రెప్పలా నన్ను పోషించిన అమ్మకు నేను వందనం చేస్తున్నాను. ఆమె ఉపకారాన్ని నేనెంతని గుర్తు తెచ్చుకోను. అయితే ఆమె నన్ను పసితనంలోనే వదిలేసిపోగా మా పిన్ని నన్ను కష్టపడి పెంచింది. ఆమె నిరంతరం హరిస్మరణలోనే ఉండేది. ఆమె చరణాలపై శిరసు పెట్టి నేను నమస్కరిస్తున్నాను. అందరికన్నా పెద్దవాడు నాకు అన్నయ్య. అతని సోదర ప్రేమ అద్వితీయం. నా కోసం ప్రాణాలనైనా సరే పణంగా పెట్టటానికి సిద్ధంగా ఉండేవాడు. అతని చరణాలపై శిరసుంచి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నేను మీ శ్రోతలకు నమస్కారం చేస్తున్నాను. మీకొకవేళ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు నాకు తృప్తి ఎలా లభిస్తుంది? గుణాల యోగ్యతను గుర్తించగలగటంలోనూ, కథను వినే విషయంలోనూ శ్రోతలకుండే చాతుర్యాన్ని, ఆతృతని బట్టి వక్తకు మనసులో అధికాధికంగా ఉత్సాహపూర్వకమైన ఆనందం కలుగుతుంది. మీకు శ్రద్ధ లేకపోతే ఇక ఈ కథకు ఉపయోగమేమిటి? కనుక నేను మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ప్రసన్న చిత్తంతో వినమని విన్నపం చేస్తున్నాను. నాకు శాస్త్రంతో కానీ వాంగ్మయంతో కానీ పరిచయం లేదు. నేనెన్నడూ గ్రంథ పారాయణ చేయలేదు. ఎన్నడూ మహానుభావుల కథలను విన్నవాణ్ణి కాదు. ఇది మీకు పూర్తిగా తెలుసు. నాకు కూడా నా అవగుణాలు, హీనత్వం బాగా తెలుసు. అయినా ఈ నా గ్రంథరచనా ప్రయత్నం గురువచనాలను నిజం చేయటం కోసమే. మీతో పోలిస్తే నేను గడ్డిపోచలాంటివాణ్ణని నా మనసు నాకు చెప్తోంది. అయినప్పటికీ మీరు కృపావంతులై నన్ను యోగ్యుడిగా అంగీకరించండి. ఇప్పుడు బుద్ధికి స్ఫురణ కలిగించే సద్గురువుని స్మరిద్దాం. ప్రేమతో ఆయన చరణాలకు వందనం చేసి కాయ వాచ మనస ఆయన్ని శరణంటాను. భోజనం చేసేటప్పుడు తినేవాడు మధుర పదార్థాన్ని చివరికి తిన్నట్లు, అలా గురువందనమనే మంచి ముద్దని తిని ఈ వందన సమర్పణ పూర్తి చేస్తాను. ఓంకార రూప ఓ సద్గురురాయ, నీకు నమస్కారం. నీవు చరాచర ప్రాణులకు విశ్రాంతి స్థానానివి. దయామృతమూర్తివైన నీవు విశ్వమంతటికీ నివాసస్థానానివి. సప్తద్వీపాలతో జంబు, కుశ, ప్లక్ష, శాల్మలి, క్రౌంచ, శాఖ, పుష్కర నవఖండాలతో ఉన్న పృథ్విని, సప్త స్వర్గాలను, సప్త పాతాళాలను ఉత్పన్నం చేసే హిరణ్యగర్భం, బ్రహ్మ యొక్క అండమే బ్రహ్మాండమని ప్రాచుర్యంలో ఉంది. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చేదాన్ని అవ్యక్తం లేదా మాయా అంటారు. గురుమహారాజు స్వయంగా ఆ మాయకు కూడా ఆవలితీరంలో ఉంటారు. వారి మహిమను వర్ణించలేక వేదాలు, శాస్త్రాలు మౌనం వహించాయి. నానా రకాల యుక్తులు కూడా ఆయన్ని వర్ణించటమనే పని చేయలేవు. అది గుర్తుంచుకోవాలి. ఓ సద్గురు, స్వాభావిక గుణం మూలాన అన్నీ మీరే అయి ఉన్నారు కనుక మిమ్మల్ని వేటితోనూ పోల్చలేము. దృష్టి కగుపించే రూపాలన్నిటినీ కూడా మీరే స్వయంగా ధరించి ఉన్నారు. అలాంటి ఓ దయామృత సాగర సమర్థ సద్గురు, తమని తాము తెలుసుకోగల సమర్థ, గోష్ఠులన్నిటికీ అతీతంగా ఉండే ఆద్యంతాలు లేని శ్రీ సాయినాథ, మీకు నమస్కారం. ఓ సర్వోత్తమ, నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, మంగళధామ, ఆత్మరామ, గురువర్య, మీకు ప్రణామాలు. మిమ్మల్ని స్తుతించబోయి వేదాలు, శృతులు మౌనాన్ని ధరించాయి. మరెక్కడ మిమ్మల్ని తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏపాటిది? ఓ కరుణానిధి సద్గురు, మీకు జయకారాలు. గోదావరి తీరంలో విహరించేవాడా, సాక్షాత్తు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు, దత్తావతారులు అయిన మీకు జయకారాలు. సద్గురువు లేకపోతే బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం ప్రాప్తించదు. కనుక సద్గురువుకి పంచప్రాణాలతో దృష్టి తీయాలి. ఆయనకు అనన్యంగా శరణు వెళ్ళాలి. శిరస వందనం చేయాలి. చేతులతో పాద సంవాహనం చేయాలి. కళ్ళతో ఆయన ముఖారవిందాన్ని అవలోకిస్తూ ఉండాలి. నాసికతో ఆయన చరణోదకాన్ని ఆఘ్రాళించాలి. శ్రవణాలతో సాయి గుణవర్ణనని వినాలి. మనసుతో సాయిమూర్తిని ధ్యానించాలి. చిత్తంతో అఖండంగా సాయిని చింతించాలి. అలా చేస్తే నిర్వీర్యమైన సంసార బంధనాలు తెగిపోతాయి. సద్గురు పాదాలకు తను మన ధనాలను, సర్వస్వాన్ని భక్తిపూర్వకంగా సమర్పించాలి. గురుసేవ కోసం ఆయుష్యుని వెచ్చించాలి. గురునామం, గురు సహవాసం, గురుకృప, గురుచరణ తీర్థం, గురుమంత్రం, ఇవి ప్రాప్తించటం అత్యంత కష్టం. వీటన్నిటిలో ప్రచండమైన శక్తి ఉంటుంది. అవి భక్తులను వారికి తెలియకుండానే మోక్షద్వారం గడప దగ్గరకు తీసుకుపోతాయి. అనన్య భక్తులకి అది అనుభవంలోకి వస్తుంది. చిన్మయ గంధాలు గుబాళించే గురు సహవాసమనే గంగాజలం మన మాలిన్యాలను కడిగేసి శుద్ధం చేస్తుంది. మనసంత చంచలమైనది మరొకటేముంది? అయినా దాన్ని కూడా అది హరిచరణాల వద్ద నిశ్చలంగా ఉంచుతుంది. శ్రీ సద్గురు చరణసేవే మాకు వేద శాస్త్ర పురాణాలు. గురుచరణాలకు సాష్టాంగపడటమే మాకు యోగ యాగ తపాది సాధనాలు. శ్రీ సద్గురు పవిత్రనామమే మాకు వేదశాస్త్రాలు. సాయి సమర్థ అనేదే మా మంత్రం, యంత్రం, తంత్రం కూడా అదే. బ్రహ్మసత్యం అనే ప్రజ్ఞను, మిగిలిన జగత్తంతా మిథ్య అనే అనుభవజ్ఞానాన్ని, ఉత్తమ స్థితిని సాయిబాబా తమ భక్తులకు కలిగిస్తారు. పరమాత్మ సుఖమని, పరమానంద స్వరూపస్థితి అని, బ్రహ్మానంద స్వరూపస్థితి అనే శబ్దజాలపు గందరగోళం ఎంతో ఉంది. మన మనసుకి కేవలం పసిడికాంతులు చిలికే ఆనందమయ వృత్తి కావాలి. ఈ వృత్తి ఒకసారి మనసులో ముద్రించుకుపోయి సదా సర్వదా ఆ ఒక్క స్థితినే పెట్టుకోగలిగిన వారి చిత్తానికి నవ్వుల విరజాజులు రాల్చే సుఖశాంతులు, తృప్తి లభిస్తాయి. అదే పరమప్రాప్తి. సాయి స్వయంగా వాత్సల్య జలంతో నిండిన ఆనందవృత్తికి గని. ఉప్పొంగే కారుణ్య కడలిలా వారు సదా పరిపూర్ణులు. భక్తులు నిజంగా అదృష్టవంతులైతే వారి పరమానందానికి అవరోధం ఎన్నటికీ ఏర్పడదు. శివశక్తులు, ప్రకృతి పురుషులు, ప్రాణగతులు, దీపప్రకాశాలు, శుద్ధ బ్రహ్మ లేదా చైతన్యం యొక్క వికృతులు అయి ఉన్నాయి. అవి రెండూ ఒకటే అయి ఉండగా లోకులు ఆ రెంటినీ వేరని భావిస్తారు. ఏకాకి నరమతే ఒకడుగా ఉంటే క్రీడించలేడు. బృహదారణ్యకోపనిషత్తు. బహుశ్యాం, నేననేకమవ్వాలి, తైత్తిరీయోపనిషత్తు అని శృతి. ఇతరుల సాంగత్యంపై ప్రీతి కలుగుతుంది, అయితే మళ్ళీ ఒక్కరుగానే ఉండాలని అనిపిస్తుంది. శుద్ధ బ్రహ్మస్థితి ఉన్నచోట పురుషుడు ఉండడు, ప్రకృతి ఉండదు. సూర్యుడున్నచోట పగలేమిటి, రాత్రేమిటి? సాయిబాబా మూలస్వరూపం గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటుంది. అయితే భక్తుల శ్రేయస్సు కోసం అది ఉత్తమోత్తమ గుణాలతో సగుణమైంది. ఆయనకి నేను అనన్యంగా శరణంటాను. సాయి సమర్థులను శరణన్నవారి పుష్కల అనర్థాలు తొలగిపోయాయి. కనుక నేను నా స్వార్థం కోసమే ఆయన పదద్వయంపై శిరసుంచుతున్నాను. ఎవరి గొప్పతనానికి కొలమానం వాస్తవికంగా వేరుగా ఉంటుందో, ఎవరు భక్తుల సుఖం కోసం వేరుగా ఉంటారో, ఎవరు తాము స్వయంగా ఈశ్వర భక్తులే అయి ఉన్నట్లు వ్యవహరిస్తారో, ఆ రసార్ద్ర దరహాస చంద్రికలు వెదజల్లే ప్రేమమయులు సాయిబాబాకి నా ప్రణామం. సర్వజీవుల్లోని చైతన్యము, జ్ఞానశక్తికి అధిష్టానము అయి చరాచర రూపంతో ప్రకటమైన ఆ ప్రేమస్వరూపులు సాయిబాబాకు నా నమస్కారం. ఓ సుఖమూర్తి గురురాయ, మీరే నా పరమగతి, మీరే నా విశ్రాంతిస్థానం. నన్ను బాధించే పీడలను దూరంగా తరిమేసేవారు మీరే. ఇప్పుడు ఈ నమస్కారాల చివర సర్వాంభూతి భగవంత, జీవులన్నింట్లో భగవంతుడే ఉన్నాడు అనేదానికి రుజువుగా సర్వజీవమాత్రులకు నేను వందనం చేస్తున్నాను. నన్ను తమవాడుగా భావించమని వారికి విన్నపంచేస్తున్నాను. దీనివల్ల విశ్వాన్ని పోషించేవాడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయనకి విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఆయన ఏకాత్మత కించిత్తు కూడా విభజింపబడదు. ఈ ప్రకారంగా నమస్కారాలు పరిపూర్ణంగా సమాప్తమవటం అనేది ఆరంభించిన కార్యం చక్కగా సమాప్తి అవటానికి సాధనై ఉంది. ఇదే ఈ గ్రంథానికి మంగళాచరణ. ఇప్పుడు దీని ప్రయోజనాన్ని నివేదిస్తాను. సాయి నా మీద కృపతో నాపై అనుగ్రహామృతాన్ని వర్షించిన నాటి నుంచి నేను రాత్రింబవళ్ళు ఆయన చింతనే చేస్తున్నాను. అందువల్ల నా సంసార భయం నశించిపోయింది. చిన్మయ జ్యోత్స్నలు ప్రసరించే శుద్ధమైన సాయి సగుణ రూపాన్ని చూడటం తప్ప నాకు మరో జపం లేదు, నాకు మరో తపస్సు లేదు. అందాలొలికే బాబామోమును చూస్తుంటే ఆకలి దప్పులు నశించిపోతాయి. అలా చూడ్డం ముందు ఇతర సుఖాలెంత? దాంతో సాంసారిక దుఃఖాలు విస్మరించబడతాయి. బాబా నయనాల వైపు చూస్తుంటే మన అస్తిత్వాన్ని మనం విస్మరిస్తాం. హృదయ కవాటాలను దూసుకొని ఉవ్వెత్తున ఎగసిపడుతుంది ప్రేమ. ఆ మధురిమ అనే ఆనందంలో మనోవృత్తి మునకలు వేస్తుంది. కర్మధర్మాలు, శాస్త్రపురాణాలు, యోగయాగాలు, అనుష్ఠానాలు, తీర్థయాత్రలు, తపాచరణ, ఇవన్నీ నాకు సాయి చరణాల వద్దే ఉన్నాయి. గురువాక్యాన్ననుసరించి నిరంతరం ఆచరణను సరిచేసుకుని వ్యవహరిస్తూ చిత్తవృత్తిని శ్రద్ధ అని నిశ్చల స్థితిలో దృఢతరం చేస్తే మనసుకి శాశ్వత శాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మకి పరిణామస్థితి. దానివల్ల నాకు సాయి కమనీయ చరణారవిందాలపై లాలస పెరిగి ఆయన ఆతర్క్యశక్తి నాకు అనుభవంలోకొచ్చింది. ఆ శక్తి భక్తినుత్పన్నం చేసి సాయి సమర్థుల చరణాలపై తృష్ణను మరింతగా పెంచి ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని, అమరత్వపు ఆనందవృత్తిని ఇస్తుంది. ఆ శక్తిని నేను ఎంతని వర్ణించను? అనేక సంప్రదాయాలు అనేక రకాల భక్తిని గురించి అనేక తరహాల్లో చెప్పాయి. వాటి లక్షణాలను నాకు చేతనైనంత వరకు విచారపూర్వకంగా క్లుప్తంగా చెప్తాను. భక్తికి ముఖ్య లక్షణం స్వస్వరూపానుసంధానమని వేదశాస్త్ర పారంగదులు, జ్ఞానసంపన్నులైన ఆచార్యులు చెప్పారు. పరాశర ఋషిపుత్రుడు వ్యాసుడు పూజాదులు చేసి ప్రేమను వ్యక్తం చేయగల అర్చన భక్తి అనే మరొక పద్ధతి చెప్పాడు. గురువు కోసం తోట నుంచి పారిజాతాది పువ్వులను పోగుచేసి గురువుగారి గృహ ప్రాంగణాన్ని ఊడ్చి నీళ్లు చల్లి గోమయంతో అలకాలి. తరువాత స్నాన సంధ్యాదులు చేయాలి. గురుదేవుల కోసం గంధం తీయాలి. పంచామృతాలతో స్నానం చేయించి ధూపదీపాలతో హారతిచ్చి అప్పుడు నైవేద్యం పెట్టాలి. ప్రేమపూర్వకంగా చేసే ఈ పద్ధతిని అర్చన అంటారు. తమ హృదయంలోని శుద్ధ జ్ఞానస్వరూప నిర్మల చైతన్యాన్ని విగ్రహ రూపంలోకి ఆవాహన చేసి పూజను మొదలుపెట్టాలి. పూజ అర్చన పూర్తయిన తరువాత ఆ చైతన్యాన్ని మళ్లీ తమ హృదయంలో ఇదివరకటి స్థానంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు గర్గాచార్యుల మతానికి సంబంధించిన ఓ భక్తి లక్షణాన్ని చెప్తాను, వినండి. ఈ భక్తిలో మనసు హరిగుణకీర్తనలో తాదాత్మ్యం చెంది హరి ఆనందంలో మునకలు వేస్తుంది. ఆత్మ గురించి అఖండంగా ధ్యానం చేయటం, హరికథా సంకీర్తనలు చేయటం, శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా ఆచరణను సంస్కరించుకోవటం, ఈ రకమైన భక్తి గురించి సాండిల్యముని చెప్పాడు. మనసులో స్వహితాన్ని సాధించాలనే కోరిక గలవారు వేదవిహిత ఆచరణను చేస్తారు. వేదాల్లో చెప్పబడని వాటిని లేదా వద్దని నిషేధించిన వాటిని స్వహితానికి బాధాకరమైనవని వదిలేస్తారు. ఏ రకమైన కర్మకు గాని లేదా ఫలానికి గాని నేను నిజంగా కర్తనీ కాను, భోక్తనీ కానన్న నిరహంకార భావన మనసులో ఉత్పన్నం అయినప్పుడే అది బ్రహ్మార్పణ చేసేందుకు యోగ్యతను సంతరించుకుంటుంది. ఆ ప్రకారంగా కర్మ చేస్తూ పోతే అప్పుడు నైష్కర్మ్యత. గీత 3:4, 18:49 సహజంగానే సాధ్యమవుతుంది. కర్మత్యాగాన్ని ఎవరూ ఎప్పటికీ చేయలేరు. గీత 3:5. కానీ కర్మ చేసి కర్తృత్వాన్ని వదలచ్చు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. అదేవిధంగా కర్మ చేయకుండా కర్మ ఆగదు. ఆత్మానుభవం కలగ్గానే కర్మ సంపూర్ణంగా ఆగిపోతుంది, ఫలాశ పూర్తిగా ఆగిపోతుంది. అదే ఫలత్యాగం. ముందు ముందు ఏదో లాభం కలుగుతుంది లేదా మంచి జరుగుతుందన్న ఇచ్ఛతో చేయవలసిన పనిని వదిలేయటంలోని రహస్యం. నిత్య నైమిత్తిక కర్మలు చేయటాన్నే స్వధర్మం అంటారు. సమస్త కర్మలు భగవంతుని కర్పణ చేయటం, ఒక క్షణంపాటు సర్వమూ విస్మరించి మనసుని వైరాగ్యయుక్తంగా చేయటం, అలాంటి మరో రకమైన భక్తి లక్షణాలను నారదముని వర్ణించాడు. ఆ ప్రకారంగా భక్తికి ఒకదాన్ని మించి ఒకటి విలక్షణమైన అనేక లక్షణాలున్నాయి. కానీ మనం కేవలం గురుకథాస్మరణను పదే పదే చేస్తూ సంసార సాగరాన్ని పాదాలకు తడి అంటకుండా దాటిపోవచ్చు. ఆ గురుకథను వినాలన్న తీవ్రేచ్ఛ పట్టుకుని అది వినటంలో నేను నిమగ్నమయ్యాను. స్వీయ అనుభవాలను ప్రస్తావిస్తూ ఆ కథలను ప్రబంధంగా రచించాలనిపించింది. షిరిడీలో ఉన్నప్పుడొకసారి సాయి దర్శనం కోసం మసీదుకి వెళ్లాను. అప్పుడు సాయిబాబా తిరగలిలో గోధుమలు వేసి విసురుతూండటం చూసి నాకు చెప్పరానంత ఆశ్చర్యమేసింది. మొదట ఆ కథ చెప్తాను, మీరు ప్రశాంత చిత్తంతో వినండి. అదే శ్రీ సాయి చరిత్రకు ఎలా ఉత్పత్తి స్థానమైందో అది ఆ తర్వాత వినండి. ఉత్తమమైన కీర్తి కలవారి గుణాలను మళ్లీ మళ్లీ వర్ణించటంతోనూ వారి ప్రేమభరితమైన కథను ఒకచోట కూచుని చర్చించుకోవటంతోనూ చిత్తశుద్ధి కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఎవరి నామస్మరణ మంగళదాయకమో వారి గుణవర్ణనతో వారికి సంబంధించిన విషయాలను లీలలను వినటంతో భగవంతుడికెంతో సంతోషం కలుగుతుంది. మూడు రకాల ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాలు, క్లేశాలు నివారించబడతాయి. అందుకే అధిభౌతిక వగైరా తాపాలతో విసుగు చెందినవారు, తమకు శుభం కలగాలన్న ఇచ్ఛ కలవారు, ఆత్మానుభవాన్ని పొందాలనే తపన ఉన్నవారు మహాత్ముల పాదాలనాశ్రయించి అనేక ప్రత్యక్ష అనుభవాలను ప్రాప్తింపచేసుకుంటారు. సరే, ఇప్పుడు శ్రద్ధగా ఈ మధుర వృత్తాంతాన్ని వింటే బాబా ఒలికించే కరుణ సుధలను చూసి ఆశ్చర్యమనిపిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని బాబా తిరగలితో విసరటం మొదలెట్టారు. చేత్తో చేటపుచ్చుకుని ఆయన గోధుమ బస్తా దగ్గరికెళ్లారు. ధాన్యం కొలిచే పాత్రతో చేటలో గోధుమలు పోశారు. తర్వాత మరో ఖాళీ గోతామును నేలపై పరిచి దానిమీద తిరగలి పెట్టారు. విసిరేటప్పుడు వదులు కాకుండా తిరగలి పిడిని గట్టిగా బిగించారు. చొక్కా చేతులు పైకి లాక్కుని కఫ్నీని సవరించుకుని కాళ్లు జాపి తిరగలి ముందు కూర్చున్నారు. నాకు మనసులో ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరటంలో ఈయన ఉద్దేశమేమిటి? ఏదీ పోగు చేసుకొని బికారికి ఈ చింత ఎందుకు? సరే, బాబా ఏమీ పట్టించుకోకుండా చేత్తో పిడి పట్టుకుని తల కిందకు వంచి తిరగలితో విసురుతూ నిశ్చింతగా ఒక రోజుకి కావలసిన ధాన్యాన్ని విసిరి తిరగలికి బయట ఓ పక్కగా పెట్టారు. ఎందరో మహానుభావులను చూశాను, కానీ తిరగలితో పిండి విసిరేవాళ్లని ఈయన్నొక్కరినే చూశాను. గోధుమలను విసరటంలో సుఖమేమిటో, అందులో కౌతుకమేమిటో ఆయనకే తెలియాలి. జనం ఆశ్చర్యచకితులై ఇదంతా చూడసాగారు. అయితే బాబా దాంతో ఏం చేస్తారు అని అడిగే ధైర్యం ఎవరికీ కలగలేదు. ఈ విషయం గ్రామంలో వ్యాపించి స్త్రీ పురుషులు ఒక్కొక్కరే రాసాగారు. పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. వారిలో నలుగురు స్త్రీలు మసీదు మెట్లెక్కి పైకి పోయి బాబా చేతిని గట్టిగా పట్టుకుని ఆయన చేతి నుంచి తిరగలి పిడిని లాక్కున్నారు. బాబా వాళ్లతో పోట్లాటం మొదలుపెట్టారు. కాని వాళ్లు అదే పనిగా విసురుతూ బాబాలీలల గుణగానం చేస్తూ బాబాగీతాలు పాడటం ప్రారంభించారు. ఆ మహిళల ప్రేమను చూసి బాబా ఉట్టుట్టి కోపం శాంతించింది. కోపం ప్రేమగా రూపాంతరం చెందింది. బాబా అందంగా సౌందర్య దరహాస చంద్రికలొలికించారు. నాలుగు సేర్లు విసరటం జరిగింది. చేట ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆ స్త్రీల మనసుల్లో తలంపుల తరంగాలు అపరిమితంగా నర్తించాయి. వాళ్లు తర్కించుకోవటం మొదలుపెట్టారు. బాబా స్వయంగా రొట్టె తయారు చేసుకోరు, వారు భిక్ష చేసి జీవిస్తారు. ఆయన ఈ పిండితో ఏం చేస్తారు? ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు వాకిళ్ళు లేవు, సంసారం లేదు. ఆయన ఏకాకి. ఆయనకి ఇంత గోధుమ పిండి ఎందుకు అనుకున్నారు. ఒక ఆమె ఇలా అన్నది, బాబా పరమదయాసాగరులు, మనకోసమే వారి ఈ లీల. ఇప్పుడీ పిండంతా మనకిస్తారు. దీన్ని నాలుగు భాగాలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు అని ఆ మహిళలు మనసుల్లో అనుకున్నారు. కానీ బాబా ఖేల బాబాకే ఎరుక, అది ఎవరికీ అంత చిక్కదు. అయితే లోభత్వం వల్ల ఆ స్త్రీల మనసుల్లో బాబాని దోచుకోవాలన్న ఆలోచన కలిగింది. తరువాత గోధుమలన్నీ అయిపోయాయి, పిండి తయారైంది. తిరగలిని గోడ కానించి పెట్టి ఆ స్త్రీలు చేటలో పిండిని నింపుకుని దాన్ని తమ ఇళ్లకి తీసుకెళ్లటానికి సిద్ధమైనారు. అప్పటిదాకా బాబా పెదవి విప్పి ఓ చిన్న మాటైనా మాట్లాడలేదు. అయితే ఆ స్త్రీలు ఆ పిండిని నాలుగు భాగాలు చేశారో లేదో వెంటనే బాబా ఏమన్నారో చూడండి. మీకేమన్నా పిచ్చా? ఇది ఎక్కడికి తీసుకుపోతున్నారు? మీ బాబుగాడి సొమ్మను తీసుకుపోతున్నారా? పొండి ఈ పిండిని గ్రామ పొలిమేరలో ఉన్న శివా కాలవ ఒడ్డున పూర్తిగా చల్లండి. ముండల్లారా, తేరగా తిందామనుకుంటున్నారా? నన్ను దోచుకోవాలని ఉరుకులు పరుగులు మీదొచ్చారు. నేనేమన్నా మీ గోధుమల్ని మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నానా? అందుకే దాని పిండి మీరు తీసుకెళ్దామని చూస్తున్నారా? అది విని ఆ స్త్రీలు మనసుల్లో సిగ్గుపడ్డారు. లోభం వల్ల అవమానాన్ని ఎదుర్కొనవలసి వచ్చిందని ఒకరితో ఒకరు చెవుల్లో గుసగుసలాడుకుంటూ వెంటనే ఆ పిండిని పొలిమేరల్లో చల్లటానికి వెళ్ళిపోయారు. బాబా అసలీ పని ఎందుకు మొదలుపెట్టారో, ఆ పనికి కారణమేమిటో మొదట్లో ఎవరికీ తెలియలేదు. అయితే కొంచెం ఓర్పు వహిస్తే ప్రేమ గంగాఝరీ తరంగాలను ప్రవహించే బాబా ఇలా ప్రవర్తించటానికి కారణమేమిటో తెలుస్తుంది. తర్వాత నేను అక్కడున్నవారిని, బాబా అలా ఎందుకు చేశారు అని అడిగాను. అప్పుడు వారు, అలా చేసి బాబా కలరాను పూర్తిగా నిర్మూలించారు. అవి గోధుమలు కావు, కలరా అంటువ్యాధి. దాన్ని పిండి చేయటానికి ధాన్యంలాగా తిరగలిలో మెల్లమెల్లగా వేసి ఆ పిండిని గ్రామ పొలిమేరల్లో పైపైన చల్లించారు. సరే, ఈ ప్రకారంగా కాలువ ఒడ్డున పిండిని చల్లినప్పటి నుంచి రోగం తిరుగుముఖం పట్టి గ్రామానికి చెడు రోజులు పోయాయి. అలా బాబా కౌశలం అవగాహనకు అందని విధంగా ఉంటుంది. గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించి ఉంది. దాన్ని తరిమేసే ఉపాయాన్ని సాయినాథులు అలా చేశారు. రోగం తగ్గుముఖం పట్టి గ్రామంలో ప్రశాంతి వెల్లివిరిసింది. పిండి విసిరే ఆ దృశ్యాన్ని చూసి నాలో ఆసక్తి చెలరేగింది. ఈ పనికి దాని పరిణామానికి సంబంధం ఎలా ఏర్పరచాలి? దాన్ని ఎలా సమన్వయపరచాలి? అసలు గోధుమలకు కలరాకు సంబంధమేమిటి? కల్పన కూడా చేయలేనటువంటి అలాంటి పనికి కారణం చూసి దాని గురించి కావ్యాన్ని లిఖించాలన్న సంకల్పం కలిగింది. క్షీరసాగరంలో ఎగసిపడే అలల్లా నా హృదయంలో రసరమ్య రాగ మధురిమల ప్రేమ ఉప్పొంగింది. బాబా కారుణ్యమయ కమనీయగాథను మనసారా పాడుకోవాలనిపించింది. మంగళాచరణ పూర్తయింది. బంధువులకు మహాత్ములకు నమస్కరించటమూ అయ్యింది. సద్గురు వందనం పూర్తయింది. నేను హేమాడ్ పంతును శ్రీ సాయినాథులకు శరణువచ్చాను. తరువాతి అధ్యాయంలో గ్రంథ ప్రయోజనం, గ్రంథకర్త యోగ్యత, అనుబంధాలను నా బుద్ధికి తోచినట్లు తెలియజేస్తాను. శ్రోతలు స్వస్థచిత్తంతో వినాలి. అలాగే శ్రోతలకు వక్తకు శ్రేయస్సు కలిగించే ఈ శ్రీ సాయి సచ్చరితను రచించిన హేమాడ్ పంత్ ఎవరు అన్న విషయం కూడా తర్వాత చెప్పబడుతుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలో మంగళాచరణమనే పేరుగల మొదటి అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 1వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైన 132 ఓవి నుంచి 136 ఓవి వరకు బాబా గోధుమలు విసిరిన పనికి అర్థమేమిటో షిరిడీ గ్రామస్థులు హేమాడ్ పంత్కి చెప్పారు. అది కాక ఆ పనికి మరో ఆధ్యాత్మికపరమైన అర్థాన్ని శ్రీ నాగేశ్ వాసుదేవ్ గుణాజీ తమ శ్రీసాయి సచ్చరిత అనే ఇంగ్లీషు సంక్షిప్త అనువాద గ్రంథంలో చెప్పాడు. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఆ సుదీర్ఘకాలంలో ఎన్నో రోజులు ఆ తిరగలితో గోధుమలు విసిరారు. అయితే అది కేవలం గోధుమలు విసరటం కాదు, అసంఖ్యాకులైన భక్తుల పాపాలను, అదే రకంగా వారి మానసిక శారీరక దుఃఖాలను ఆయన విసిరారు. ఆ తిరగలికి పైన కింద ఉండే రాళ్ల రెంటిలో ఒకటి కర్మ, ఒకటి భక్తి. అంటే కిందది కర్మ, పైది భక్తి. తిరగలి పిడిని పట్టుకుని బాబా దాన్ని తిప్పుతుండేవారు. అది జ్ఞానం. బాబాకున్న దృఢ విశ్వాసమేమిటంటే మన సమస్త ఆశలు, ఆకాంక్షలు, పాతకాలు, సత్వరజస్తమాలనే త్రిగుణాలు, మనలో ఉండే సూక్ష్మము, వదలటానికి కఠినము అయిన అహంకారాలను సత్కర్మ, భక్తి, జ్ఞానాల సాయంతో తిరగట్లో మొదట విసరకపోతే ఆత్మజ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించటం సాధ్యం కాదు. దీని గురించి సంత కబీరు చెప్పిన ఇలాంటిదే ఒక కథ గుర్తొస్తోంది. ఒకసారి ఓ స్త్రీ తిరగలిలో విసురుతుంటే చూసి కబీరు ఆయన గురువు నిపత్తిరంజన్తో ఇలా అన్నారు, నాకు ఏడుపొస్తోంది, ఎందుకంటే ఆ తిరగలిలో విసరబడుతూ పిండవుతున్న ధాన్యంలాగే సంసార చక్రంలో పిండైపోయే కష్టం గురించి నాకు తెలిసింది. దానికి నిపత్తిరంజన్ ఇలా అన్నారు, కంగారు పడకు, నాలాగే జ్ఞానమనే పిడిని గట్టిగా పట్టుకొని తిరగలి దగ్గర నుంచి దూరంగా పోకుండా మధ్య బిందువు మీద మనసుని నిలుపు. అప్పుడు నీవు దాన్నించి ఖచ్చితంగా తప్పించుకోగలవు.